ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರಾ, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు తాము దర్శించిన పవిత్ర క్షేత్రాలని మనకి చాలా వివరంగా తెలియజేస్తూ ఒక గ్రంథరూపంగా అందించారు. దానినే మనం ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాం. నిన్నటికి 26 భాగాలు గ్రంథంలో పూర్తయ్యాయి. ఈవేళ 27వ భాగాన్ని గ్రంథంలోది, అలాగనే మన వాట్సప్ ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి 66వ భాగం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. 66వ భాగం ప్రారంభం. స్వామివారు నిన్నటి రోజున చిదంబరం గురించిన విశేషాలన్నీ దివ్యదేశాల శీర్షికలో ఉన్నాయి అని తెలియజేశారు. వారి కటాక్షం ఉన్నట్లయితే మనం తప్పకుండా మళ్ళీ దివ్యదేశాల గ్రంథాన్ని కూడా దీని ద్వారా గ్రహిద్దాం. ఇక 27వ భాగంలో స్వామివారు అనుగ్రహిస్తున్న విషయాలని సావధాన చిత్తులై ఆలకించండి. 16వ తేదీ ఉదయం పాండిచ్చేరిలో చూడవలసినవన్నీ శ్రీమాన్ రాజుగారు, శేషుగారు వగైరాలు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మకాం ఎత్తేసాం. అంటే సామాన్లు పట్టుకుని బయలుదేరాము. ఎక్కడ ఆగుదాం అనే విషయంలో ఒక నిర్ణయానికి రాకుండానే బయలుదేరిపోయాం. ఇంకా ఈ ప్రాంతంలో చూడవలసిన దివ్యదేశాలు ఉండిపోయాయి. కానీ పాండిచ్చేరిలో బస చాలును అని అనిపించేసరికి ఇలా చేశాం. సరే, కాస్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అనిపించింది, ఈ మాత్రపు మంచి టౌన్ దొరికి పెరుమాళ్ళకి సదుపాయం జరగకపోతే తర్వాత ఊరిలో ఎలా అమ్మో అని ఆలోచన రావడం, ఏమిటి ఇక ఆగిపోదాం అని అనిపించింది. అప్పటికీ చిదంబరం ఊళ్ళోకి ప్రవేశించేశాం. పాండిచ్చేరి నుంచి వచ్చి చిదంబరం చూడడం అయిపోయింది. అయినా చుట్టుపక్క ఇంకా దివ్యదేశాలు ఉన్నాయి, వాటి కోసం తగిన బస ఇక్కడే ప్రయత్నిద్దాం అనిపించింది. పెరుమాళ్ళ సంకల్పమేమో కానీ వెంటనే బస దొరికేసింది. రామనాథన్ మెన్షన్ అని ఎవరో స్వామీజీ ఉండే గదుల పక్కనే 2 గదులు ఇచ్చారు. వెంటనే దిగిపోయి సామాన్లు సర్దేసుకున్నాం. ఇక నాగపట్టణం వెళదామని సిద్ధపడ్డాం. సామాన్లు ఇక్కడే ఉంచేసి కారైక్కల్ మీదుగా ప్రయాణం చేశాం. బ్రిడ్జి వరదలకి కొట్టుకొని పోయింది కనుక కారైక్కల్ నుండి నేరుగా నాగపట్టణం వెళ్లే మార్గం లేదు అని చెప్పారు అక్కడి వారు. అప్పుడింకా పక్కతోవ బట్టి కీవలూరు మీదుగా ప్రయాణం చేశాం. రోడ్డంతా చాలా చికాకుగా ఉంది. కీవలూరు తర్వాత ఆడియూర్ చేరాం. అక్కడి నుంచి తిరుక్కన్నంగుడి చేరుకున్నాం. ఇది మన దివ్యదేశమే. వశిష్ఠుల వారు వెన్నతో చేసిన కృష్ణుడిని ఆరాధించేవారట. ఆయన తపస్సు చేత వెన్న కరగకుండా అలాగే ఉండేదట. ఓసారి సరదాగా కృష్ణుడు ఏదో ఒక గోపాలుడి వేషంలో వచ్చి వెన్న తినేశాడట. వశిష్ఠుడు ఇతర ఋషులు పరిగెత్తి ఆయనను వెంబడించి పట్టుకొని ఒక చెట్టు కట్టేశారట. తర్వాత విషయం అర్థమై ప్రార్థించారట. అందుకే ఈ స్థలానికి తిరుక్కన్నంగుడి అని పేరట. ఈ ప్రాంతంలో తిరుక్కన్నంగుడి, తిరుక్కోవిలూరు, తిరుక్కన్నపురము, తిరుకపిస్థలము, తిరుక్కన్నమంగై అని 5 దివ్యదేశాలు ఉన్నాయి. ఈ 5 ఉన్న ప్రాంతాన్ని కృష్ణారణ్య క్షేత్రము అంటారు. ఈ తిరుక్కన్నంగుడి ఆలయం మరీ పెద్దది కాదు, ఒక మోస్తరుగా ఉంది. ఈ మధ్యనే జీర్ణోద్ధరణం అయింది, బాగుంది. పెరుమాళ్ళని అర్చకులు మేము వెళ్ళిన వెంటనే వచ్చి దర్శింపజేశారు. ఇంచుమించు యాత్రికులే లేరు. ఇక్కడి మూలవర్ల పేరు లోకనాథ పెరుమాళ్. శ్రీదేవి భూదేవులతో కలిసి వేయించేసి ఉన్నారు. ఒక పక్కన గౌతముడు, ఉపరిచర వసువు విగ్రహాలు, ఇంకో పక్కన భృగు మహర్షి, బ్రహ్మ ఈ విగ్రహాలు ఉన్నాయి. మూలవర్లు చాలా అందంగా ఉన్నారు. ఈ దివ్యదేశం గురించిన మిగిలిన వివరాలు ఎలాగూ మన దివ్యదేశాలు శీర్షికలో మీరు చదువుతారులేండి. ఇక్కడ తిరుమంగయ్యాళ్ళవార్ల కథలు చాలా ప్రసిద్ధి. బంగారు బుద్ధ విగ్రహాన్ని శ్రీరంగం ప్రాకారం కోసం నాగపట్టణం నుంచి ఎత్తుకొని వచ్చి ఆ తొలి రాత్రే ఇక్కడ దాచేశారట. ఆ పొలాన్ని చూపించండి అని అడిగాం, కానీ అది అంతా ఇప్పుడు మట్టిదిబ్బగా అయిపోయి ఉపయోగంలో లేదు, భయం వేస్తుంది వెళ్ళడానికి అన్నారు అర్చకులు. ఒక చింత చెట్టుని కాపలా పెట్టారట తమ బంగారు విగ్రహానికి మన తిరుమంగయ్యాళ్ళవార్లు. దానిని అంటే ఆ చింత చెట్టుని నిర్నిద్ధ తింత్రిణీ వృక్షం అంటారు. ఆకులు ముడుచుకోవట కాపలా కాస్తూ ఉంటుందట. అందుకని సరే అది చూపించండి అని అడిగాం. అబ్బే లేదండి, అందరూ కొట్టేసి పట్టుకుని పోయారండి అన్నారు అర్చకులు. ఉసూరు మన్నాం. తిరుమంగయ్య ఆళ్వార్లు రాయి విసిరిన చోట ఒక నుయ్యి ఏర్పడింది అని చూపిస్తారు అర్చకులు. అబ్బే నుయ్యి కాదు, ఆయన రాయి విసిరితే చెరువయిందని కొంతమంది అంటారు. ఈ రెండూ తప్పే, ఆయన శపించిన నుయ్యి ఉన్నది అంటారు మరికొందరు. మొత్తానికైతే ఒక నూతిని మాత్రం అక్కడ ఉంది చూశాం. పుష్పించిన కాయలు కాయని పొగడ చెట్టు ఒకటి ఉంది. దీని క్రిందనే తిరుమంగయ్యాళ్ళవార్లు విశ్రమించారట. ఈ చెట్టుకే వశిష్ఠుడు మొదలైన వారు కృష్ణుడిని కట్టేశారట. ఈ చెట్టు మహాత్మ్యం చాలా గొప్పగా చెప్తారు ఈ అర్చకులు. దీని నీడలో తాకినంత మాత్రాన శరీరంలో రోగాలన్నీ తగ్గిపోతాయట. కుష్ఠరోగం కూడా పోతుంది అన్నారు. కాసేపు మేము కూడా ఆ నీడలో నిలబడ్డాం, మహాత్మ్యాన్ని అనుసంధానం చేసుకున్నాం. తర్వాత శ్రవణ పుష్కరణి అనే కొలను ఉంది. దాని మహాత్మ్యం వింటేనే చాలట, అన్ని శుభాలు కలుగుతాయి అన్నారు. సన్నిధిలో పెద్ద గరుడ విగ్రహం కూడా చూశాం. ఇంకో విచిత్రం తెలిసింది ఇక్కడ. భాష్యకారుల తిన్నక్షత్ర బ్రహ్మోత్సవం అని జరుపుతారట. శ్రవణ పుష్కరణికి దక్షిణగట్టులో 7వ రోజున ఆ బ్రహ్మోత్సవాల్లో పెరుమాళ్ళకి శరీరం నిండా విభూతిని పూసి 7-8 గంటల పాటు ఊరేగిస్తారట. ఎందుకలా అని అడిగాం ఆశ్చర్యంతో. పాపం అర్చకులు చెప్పలేకపోయారు, జరుగుతోంది అంతే అన్నారు. సరే ఇలా అక్కడివన్నీ చూసి విని పెరుమాళ్ళను తృప్తిగా సేవించుకొని నాగపట్టణం బయలుదేరాం. నాగపట్టణం మంచి టౌనే. ఒకప్పుడు ప్రఖ్యాతి గావించిన రేవు అంటే సముద్రపు ఒడ్డు అన్నమాట. ఇప్పటికీ కొంత నౌకా వాణిజ్యం ఉన్నా ఇదివరకు అంత లేదు. ఇదివరకు అంటే డచ్ వారు బ్రిటిష్ వారు అది ఉన్న కాలం కాబట్టి. సరే నాగపట్టణం మధ్య యుగంలో ప్రధానంగా ఈ నాగపట్టణం బౌద్ధ క్షేత్రంగా ఉండేది. బౌద్ధ మతాధికారులు చాలామంది ఉండేవారు. బంగారు బుద్ధ విగ్రహం ఉండేది ఆ ప్రాంతాల్లో, ఆ చైత్యాలలో అంటే ఆ ఇళ్లలో ఆ మంటపాల్లో. అంటే ఆలోచించవచ్చు ఎంతటి వైభవం ఇక్కడ ఉండేదో. ఇందులోని విగ్రహాన్నే తిరుమంగయ్యాళ్ళవార్లు శ్రీరంగ ప్రాకారం కోసం తీసుకొని పెడుతూ తిరుక్కన్నంగుడిలో దాచారు. అప్పటి ఈనాటి బౌద్ధ చైత్యం రూపు మాసిపోగా ఆ స్థలము మిగిలిన కాస్త భవన సముదాయము కూడా ఈరోజు అదొక తహసీల్దార్ ఆఫీసు కోర్టు కచేరీగా ఉన్నాయి. వాళ్ళు బస్టాండ్ దగ్గరలో ఉంటుంది మన ఆలయం తిరునాగై అనేటువంటిది ఒక దివ్యదేశం. ఆదిశేషువుకి దర్శనమిచ్చారు పెరుమాళ్ళు కనుక ఈ పట్టణానికి నాగపట్టణం అనే దివ్యదేశం, దాన్నే తిరునాగై అంటున్నాం. ఆలయం బాగా పెద్దది, చాలా బాగుంది. రాజగోపురం 7 అంతస్తులు, చాలా ఎత్తుగా ఉంది. రేవు పట్టణంగా ఉండేది కదూ, అందుకని ఓడల దిశానిర్దేశానికి లైట్ హౌస్ కావలసి వచ్చిందట డచ్ వారికి. అప్పట్లో ఎత్తుగా ఉన్న బౌద్ధ చైత్యాన్ని వాడుకున్నారట లైట్లు తగిలించి. క్రమంగా అది శిథిలమయ్యే పోయేసరికి తగిన సొమ్మిచ్చి స్థానికులకి ఇంకొకటి కట్టించమని చెప్పి తమ దేశానికి వెళ్ళారట డచ్చి వారు. వారు తిరిగి వచ్చేసరికి అద్భుతమైన ఈ రాజగోపురం వెలిసి 7వ అంతస్తు మీద లైట్లు విరిగి వారికి చాలా సంతోషం కలిగించిందట. ఇప్పుడైతే ఇక వేరే లైట్ హౌస్ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్నారు. ఇది సరే, ఇదంతా వేరే విషయం అనుకోండి. ఆలయం ఎంత పెద్దదో, పెరుమాళ్ళు అంత అందంగా ఉన్నారు, కళ్ళు చెదిరిపోయాయి. ఆ సౌందర్యం అబ్బా, మెరిసిపోతున్న వెండి కవచాలతో ఆభరణాలతో కళ్ళు ఆర్పకుండా సేవించదగిన మూర్తి. పేరు సౌందరరాజన్. విశేషం ఏమిటంటే నిలబడి కూర్చొని శయనించి ఉన్న మూర్తులుగా మూడు భంగిమలలోనూ వేయించేసి ఉంటారు స్వామి. ప్రధాన ఆరాధనలన్నీ నిలుచున్న మూర్తికే అనిపించింది. మిగిలిన ఇరువురిని దూరం నుంచి సేవించాం. అప్పుడే తైలకాపు సమర్పించారు, అంటే నూనెతో రక్షణ. ప్రధానమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీ అమ్మవారు ఎంత స్ఫుటంగా సేవ సాగించారో కదా. విచిత్రంగా లక్ష్మీ అమ్మవారు ఆయన వక్షస్థలం మీద ఎంత స్ఫుటంగా సేవ సాగిస్తున్నారంటే, వారికి కూడా చీర కట్టడం వగైరా వస్త్రధారణకి అలంకరణకి వీలయ్యేంత గొప్పగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది ఈ సన్నివేశం. బహుశా 5 అంగుళాల మూర్తి ఉండొచ్చు అమ్మవారు. ధ్రువులకి అంటే మూల విరాట్కి దశావతారాల వడ్డాణం ఉంది. కాసుల పేరులా పెద్ద హారం, అద్భుతం. సరే, అభయహస్తంలో మామేకం శరణం వ్రజ అని రవ్వలతో అక్షరాలున్నాయి. ఆలయపు మిగిలిన వివరాలు మన దివ్యదేశాల శీర్షికలో చదువుకుంటాం. ఇలా నాగపట్టణం చూచాం. ఈ దర్శనం ముగించుకొని మళ్ళీ బయలుదేరాం. సిక్కల్, ఆడియూర్ల మీదుగా తిరువారూరు చేరుకున్నాం. తిరువారూరు అంటే తిరువయ్యూరు. త్యాగరాజస్వామివారి జన్మస్థలం కదా, వారు పెరిగారు ఇక్కడే. కీవలూరు శైవక్షేత్రం, అక్షయలింగ స్వామి. సిక్కల్ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. తిరువయ్యూరులో కూడా త్యాగరాజ శివన్ అనే శైవక్షేత్రమే. ఇవన్నీ అలా అలా చూసుకుంటూ తిరువారూరుకి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కన్న మంగై అనే దివ్యదేశానికి చేరుకున్నాం. ఈ దివ్యదేశపు ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. ప్రాంగణమే కాదు, పెరుమాళ్ళు కూడా చాలా పెద్దవారు. భక్తవత్సలుడు అని పేరు. అబ్బో, చాలా పెద్ద విగ్రహం, 14-15 అడుగులు ఉంది. అంటే మన ఇళ్ల ద్వారబంధాలకి 2 రెట్టింపు కన్నా పైనే. అంత పెద్ద మూర్తి, ఓహో, పరమభోగ్యంగా ఉన్నారే స్వామి. 2 కళ్ళు చాలటం లేదు. నాగపట్టణంలోనే అనుకుంటే అక్కడికన్నా ఇక్కడ మరీ అందంగా ఆకర్షణగా ఉన్నారు పెరుమాళ్ళు. మొత్తం మీద కృష్ణారణ్యక్షేత్ర పెరుమాళ్ళందరూ కృష్ణుడిలాగనే బహుసుందరులేమో. అర్చకులు చాలా ఆప్యాయంగా అన్నీ చూపించారు. వివరాలన్నీ దివ్యదేశ శీర్షికలో చదువుకోండి. మరలా ఎందుకు వ్రాయడం? ఇక్కడ విశేషం తిరుక్కన్నమంగై ఆండాన్ కథ. ఈయన నాథముని శిష్యులు. కుక్కల మీద వాటి యజమానులు చూపిన రక్షక భావాన్ని చూసి వీరు కూడా తమని అలాగనే సర్వేశ్వరుడు చూస్తాడనే విశ్వాసంతో ఈ ఆలయపు 2వ ప్రాకారంలో ముసుగు వేసుకుని పడుకొని ప్రాణాలు వదిలేశారట. సరే, ఆ స్థలం చూద్దాం అనుకున్నాం. కానీ చీకటి పడిపోవడంతో అర్చకులు వారించారు, వద్దు అన్నారు. తిరుక్కన్నమంగై నుంచి తిరువారూరు మీదుగా తిరుక్కన్నపురం అనే దివ్యదేశాన్ని ఇప్పుడు చేరుకున్నాం. బాగా రాత్రి అయిపోయింది, తలుపులు వేసేశారేమో అనుకున్నాం. కానీ మాకోసం, మా మంగళాశాసనం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆ రోజు ఆరాధనలు ఆలస్యమయ్యాయట. తలుపులు ఇంకా వెయ్యలేదు. ఇప్పుడే రాత్రిభోగం పూర్తి అయినట్లుంది. 5 ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన స్థలం ఇది. చాలా పెద్ద ఆలయం. తిరుక్కన్న మంగైలో లాగానే స్వామి చాలా పెద్ద మూర్తి. శౌరిరాజ పెరుమాళ్ 12-13 అడుగులు ఎత్తు ఉన్నారు. ఆలయాలన్నీ ఇంతింత పెద్దవి. పెద్ద పెద్ద ముఖమంటపాలతో, పెద్ద పెద్ద స్తంభాలతో, ప్రదక్షిణ పరాకారాలతో ఉన్నాయి. కానీ ఏమిటో, యాత్రికుల సందడి రద్దీ లేదు. ఇవన్నీ కిక్కిరిసిపోయేంత జనం ఎప్పుడైనా వస్తారా? అటువంటి ఏ రోజైనా ఉంటుందా అనిపించింది. ఆలనా పాలనా కొంచెం తక్కువే అనిపించింది. శౌరిరాజ పెరుమాళ్ళు ప్రతి అమావాస్య నాడు దక్షిణ దిక్కుగా తిరిగి విభీషణుణ్ణి అనుగ్రహిస్తారట. ఇక్కడి పెరుమాళ్ళు ప్రయోగ చక్రంతో వేంచేసి ఉంటారు. అంటే చక్రం మామూలుగా అడ్డంగా ఉండకుండా చేతిలో నిలువుగా ఉంటుంది. ముఖం ఎలా ముందుకు వచ్చి ఉంటుందో అలా ముందుకు వచ్చి ఉంటుందన్నమాట. ఎందుకలా ప్రయోగ చక్రం ఉన్నది వగైరా వివరాలన్నీ మన దివ్యదేశాల శీర్షికలో తెలుసుకోవచ్చు. రాత్రి అయినా అర్చకుల ఆదరణలో లోటు లేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే రాత్రి పవళింపు సమయంలో పెరుమాళ్ళకి పొంగలి ఆరగింపు. పొంగలి ఎలా చెయ్యాలో ఒక నియమం కూడా ఉంది. అందుకోసం మడులు మాన్యాలు ఆ రోజుల్లో వ్రాసిచ్చారు. ఇప్పటికీ అదే పద్ధతిలో మీరు చేస్తున్నారు. ఆహా నా భాగ్యం అని వినేశా. రాత్రి అయిపోయింది మరి, చాలా దూరం వెళ్ళాలి అని మేము వచ్చేస్తూ ఉంటే వంటస్వామి వెనక నుంచి వచ్చి కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని బతిమాలినట్టు చెప్పారు. సరే పెరుమాళ నియమనం అని వెనక్కి తిరిగి వచ్చి ముఖమంటపంలో ఒక మూర నిలబడ్డాం. వంటస్వామి తీసుకుని వచ్చి చేతిలోకి పోయి ఇచ్చిన ప్రసాదం చూసి తెల్లబోయా. నెయ్యి ధారగా కిందకి కారిపోతుంది. బొట్లు బొట్లుగా కాదు, ధారే. నా కోసం ఎక్కువ నెయ్యి వేశారా అనుకున్నాను, కానీ మిగిలిన వారి చేతుల్లోంచి అంతే. ఇదేమిటి స్వామి ఇంత నెయ్యి, వృధా అయిపోతుందే అన్నాను. హుష్, తప్పు అన్నారు వారు. ఇది ఇక్కడి నియమం. ఎంత కొలత బియ్యమో అంత కొలత నెయ్యి పోసి రాత్రి పెరవాళ్ళకి ఆరగింపు చేయాలి. అంటే సేరు బియ్యం అయితే సేరు నెయ్యి పొయ్యాలి. అందుకోసమే మడులు మాన్యాలు వ్రాశారు. ఇది ఇలా కొనసాగాలి అంతే అన్నారు వారు. అంతేకాదు, ఆ ప్రసాదం రాత్రిభోగం అయ్యే సమయానికి వచ్చిన ఆగంతకులందరికీ సర్దేసి పంపించేయాలి. ఎంత భాగ్యం అని అనుకున్నా. వినగానే పగటిపూట రాకుండా రాత్రిపూట సమయానికి వచ్చినందుకు కదా నాకు ఈ భోగం లభించింది అని అనిపించింది. అబ్బా, మరీ ఇంత నెయ్యి ఏం తింటాం, వికారం పెరుగుతుంది, రుచి కూడా నెయ్యి రుచే, పొంగలి రుచి ఎలా వస్తుంది అనుకున్నా. నా మనస్సును చణుగుతూ ఉన్నది. సరే ఈ లోపల ప్రసాదం పుచ్చుకోవడం ప్రారంభించా. ఆశ్చర్యం, అద్భుతమైన రుచి. నేతి రుచి కాదు, పొంగలి రుచే. పక్కలకి కారిపోతున్న నేతిని కూడా కలుపుకుంటూ పుచ్చుకున్న ఆ పొంగలి రుచి వేరు. చెప్పొద్దు, మరికొంచెం నెయ్యి వేసుకుంటేనో అనిపించింది. ఇంత పిసరు కూడా ఆకులో లేకుండా మొత్తం బుచ్చేసుకున్నా. చెయ్యి కడిగితే జిడ్డు వదలలేదు సరికదా, మరింత అయ్యింది. కట్టుకున్న వస్త్రంలో మూడు వంతులు భాగం నేతిమరకలే, త్రిదండం కవరు నిండా నేతిమరకలే. భలే ఉంది ఈ అనుభవం. ఆ వాసన ఆ రుచి రెండు రోజుల దాకా మర్చిపోలేకపోయాను. అస్సలు అజీర్ణం చేయకపోవడం కోసం వరపు. తిరిగి మళ్ళీ రాత్రి 12 గంట ప్రాంతానికి మాయవరం మీదగా చిదంబరం చేరుకొని బసకి వచ్చేశాం అని అంటూ స్వామివారు 27వ భాగాన్ని ముగించారు. తర్వాత 28వ భాగాన్ని వారి గ్రంథంలో ఎలా సాగిస్తారో ఆ విషయాలు రేపు గ్రహిద్దాము. ఇలా ఈ పవిత్రమైనటువంటి క్షేత్ర మహాత్మ్యాలు వింటున్నటువంటి మీకు శౌరిరాజు పెరుమాళ్ళు దివ్యమైనటువంటి కరుణాకటాక్షాలు కలిగించుగాక అని విన్నవించుకుంటూ ఆచార్య కటాక్షంగా అడియేన్ రామానుజదాసః మరింగంటి కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.